ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చపితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ కోటి శివకుమార్ గారు మనందరమూ స్వామివారమే అన్న అంశంపై అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
అఖండమండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః.
రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయిరాం. మనమందరము స్వామివారమే అన్న ఒక ఆలోచన మదిలో మెదలి మీ ముందర కొన్ని మాటల్లో ఉంచాలనుకున్నాను. స్వామిని మనము ఏ విధంగా భావిస్తాము, స్వామికి ఎలా మన్ని మనము రిలేట్ చేసుకుంటాము? మనము స్వామి స్టూడెంట్స్ అయితే స్వామి మాత అని, స్వామి మనకి సర్వమని, కొందరు స్వామి తనకి తండ్రి అని, ఈ విధంగా ఎన్నో విధాలుగా మన రిలేషన్షిప్ బాంధవ్యము మనము దాని గురించి మాట్లాడుతూ ఉంటాము. అయితే వీటన్నిటికన్నా కూడా కాస్త భిన్నంగా ఈ బాంధవ్యాన్ని చూడడం ఏ విధంగా ఉంటుంది అని నాకు ఒక అనుభవం అయింది. 1993 దసరా సందర్భంగా, అప్పుడు నేను ఇక్కడ ఎంబీఏ చేస్తున్నాను ప్రశాంతి నిలయంలో. ఆ సమయంలో స్వామి పిల్లలందరితో కవి సమ్మేళనం కార్యక్రమం ఒకటి పెట్టించారు. ఆ కవి సమ్మేళనం కార్యక్రమంలో ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు ఆయన సంధానకర్తగా ఉండి పిల్లలందరూ వారి వారి డిఫరెంట్ భాషల్లో వారు కవిత్వాలు చెప్పడం వారు రాసుకున్నవి చేశారు. అందులో నేను నాకు అనిపించిన భావాలు, స్వామి ఏవైతే ప్రేరేపించారో అటువంటి భావాలు ఒక 4 పద్యాలులాగా, అవి ఫ్రీ వర్సెస్ పద్యాలులాగా రాసి వాటికి రాగాలు పెట్టి స్వామి ఎదుర్కొండ పాడడం జరిగింది. అది పాట పాడడం ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ అయితే, దాని తర్వాత జరిగిన విషయము మరొక ఎక్స్పీరియన్స్. దాన్ని చివరికి చెప్తాను నేను. మొట్టమొదట ఆ రోజు స్వామి ప్రేరేపించిన భావాల్ని కొంత ముచ్చటించుకుందాము. ఇది స్వామితో మనకుండే బాంధవ్యం గురించి చెప్పే భావాలు.
అవతార పురుష మీదు ఆనతి వినక, అవతార పురుష మీదు ఆనతి వినక, అవని అవకతవకలతో బ్రతుకువారమే, అవగుణములు హృదిని చేర్చి భవము వీడక అవకాశము జారవిడుచు నిర్భాగ్యులమే, నిర్భాగ్యులమే అయినా మేము మీ వారమే, అయినా మేము మీ వారమే.
ఇది మొట్టమొదటి భావము. ఈ పదం గురించి నేను ఆలోచించినప్పుడు నాకు మరికొన్ని ఉపమానాలు, ఉదాహరణలు మనసుకొస్తాయి, వాటి గురించి చర్చిస్తాను. పాండవులు, కౌరవులు ఇద్దరూ శ్రీకృష్ణ పరమాత్మకు కావలసిన వాళ్లే బాంధవ్యంలో. కాని ఎందుకు పాండవ పక్షపాతిగా ఆయన మిగిలిపోయారు, ఆ విధంగా ఎందుకు పేరు వచ్చింది అని ఆలోచించుకుంటే, చిన్న వయస్సునందే ఆ పాండవులకు వారి తల్లి అయిన కుంతీదేవి కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్లి, చూడండి మీకు ఈయన గురువు లాంటి వాడు, ఈయనే తల్లి, ఈయనే తండ్రి, సర్వము దైవము, కాబట్టి ఈయన ఏం చెప్తే అదే చెయ్యండి అని చెప్పిందిట. అంటే కుంతి మాతృమూర్తిగా తను చేయవలసిన పని తాను, ఎందుకంటే తల్లి కాని తండ్రి కాని దైవాన్ని చూపెట్టి ఆ దైవాన్ని అనుసరించండి చెప్పడంతో వారి కర్తవ్యము ముగుస్తుంది. హరి చేరు మధ్య చెప్పు తండ్రే తండ్రి నాయన అని భాగవతంలో పోతన గారు చెప్పినట్టు, ఆవిడ కృష్ణ పరమాత్మను చూపెట్టి ఆయన్ని ఫాలో చేయమని చెప్పింది. పాండవులు ఆ రోజు నుంచి తూచా తప్పకుండా తల్లి మాట పాటించారు అంతే. దానివల్ల ఆయన వీరిద్దరూ కూడా తనకు కావలసిన వాళ్లే అయినా కూడా తన మాట ఎవరు వింటున్నారో వారికి పక్షపాతం చూపెట్టినట్టు చెప్తుంది మనకి భారతం. అంటే ఈరోజు మనం చూడవలసింది ఏంటంటే, స్వామి ఎవరివాడైనా, ఎవరివాడంటే ఆయన మాట ఎవరు వింటున్నారో వాళ్లవాడు ఆయన. అంటే ఆయన చెప్పిన మాట వమ్ము కాకుండా దాన్ని మనము కొంతన్నా ఆచరణలో పెట్టగలిగినప్పుడు ఆయనతో నిజంగా బాంధవ్యం మనము పెట్టుకుంటున్నట్టు. ఇక రెండోది, మనలో అవని అవకతవకలతో బ్రతుకువారమే అన్న మాటలో నాకు ఆ రోజు అనిపించిన విషయం ఏమిటి అంటే, లోపల ఒక ఫుట్బాల్ గేమ్ జరుగుతోందని స్వామి చెప్పారు మనకి. ఈ లోపల జరిగే ఆట ఏమిటి అంటే, అర్షడ్ వర్గాలు ఒకవైపు, సత్యధర్మ శాంతి ప్రేమలు ఇటువంటివి ఒకవైపు ఉండి ఆడుతున్నాయి ఈ ఆట. ఎప్పటివరకు అంటే, ఇది చివరి వరకు ప్రాణం పోయేంత వరకు, ఆ గాలి పోయేంత వరకు, అహంకారం అన్న గాలి పోయేంత వరకు ఆడుతూ ఉండవలసిన ఆట అని చెప్పారు స్వామి ఫుట్బాల్ కి. ఈ ఆటలో ఈ అర్షడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, ఈ 6 ఎవరో ఒక్కొక్కటి ఎక్కువగా చూపెట్టడం వల్ల, ఈ 6 గుణాల్లోనూ ఒక్కొక్క గుణమే ఎక్కువ చూపెట్టడం వల్ల ఆ బాంధవ్యం ఏ విధంగా ఉంది పరమాత్మతో అనే కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుని, ఈ 6 మనలో ఉంటే ఏ విధంగా ఉంటుందనేది మాట్లాడుకుందాం. మొట్టమొదట సుధాముడు. ఈయన భగవంతుడు నుంచి ఒక విషయం దాచాడే, ఇది లోభము. తెలిసిన కదే అందరికీ, అయినా కూడా నేను మళ్లీ చెప్తాను. టూకీగా చెప్తాను. సాందీప మహర్షి ఆశ్రమంలో వీరు ఉన్నప్పుడు ఒకరోజు సాందీపుడు యజ్ఞానికి సముధులు కావాలని వీరిని ఎడవకి పంపించడము, వారికి ఒకవేళ రాత్రి ఎక్కువగా సమయం పడితే గనక తిరిగి రాలేరు చిన్నపిల్లలు అని గురుపత్ని వారికి తినడానికి దారిలో తినడానికి ఒక రెండు అటుకులు మూటల్లాగా చేసి రెండు సుధాముడికి ఇచ్చి నీ దగ్గర పెట్టుకోనైనా కృష్ణుడి కోటి నీ కోటి అని ఆవిడ పంపించారట. అయితే పెద్దగా హోరు గాలివాన రావడము, దాంతో చీకటైపోవడము, మళ్లీ ఆశ్రమానికి వాళ్లు వెళ్లలేకపోవడము వలన వాళ్లు రెండు చెట్లపైన దగ్గర దగ్గరగా ఉన్న చెట్లపైన రాత్రి పడుకుందాము అని అనుకుని వారి చెట్లెక్కిన తర్వాత ఆ చలికి వణుకుతూ ఆ ఆకలికి తట్టుకోలేక సుధాముడు తన అటుకుల మూట తీసుకుని తాను తినడం మొదలుపెట్టాట. కాని కృష్ణుడికి ఆయన అటుకుల మూట ఒకటి ఉందని అని చెప్పి ఇవ్వలేదు. ఏమిటి అని కృష్ణుడు చప్పుడు వస్తోంది అంటే చలికి నా పళ్ళు వణికి శబ్దం అవుతోంది కృష్ణ అంతే అని అబద్దం చెప్పాడు. ఎందుకు లోభత్వం ఇక్కడ ఏ విధంగా చేసింది సుధాముడికి అంటే, ఒకవేళ గనక ఇది కృష్ణుడికి ఇవ్వాల్సి వస్తే ఆకలి ఎక్కువగా తనకుంటే తను తినలేకపోతాడేమో, కాబట్టి తను దాచుకోవాలి అని. స్వామి చెప్తారు, నారు పోసినవాడు నీరు పోయకపోడు. కృష్ణ పరమాత్మే తనతో ఉన్నప్పుడు తనకి ఏది తనకి తక్కువ అవుతుంది? కాని ఫ్యూచర్లో ఏదో మనకు కావాల్సి వస్తుందేమో అనుకుని అటువంటి భావంతో దాచుకోవడము, లేకపోతే ఒక విషయాన్ని మనకి చందని విషయాన్ని కూడా మనం మన దగ్గర పెట్టుకోవాలి అని అనుకోవడము లోభత్వం అవుతుంది. ఇది ఉన్నప్పుడు భగవంతుడు ఆ మాత్రం చేశాడు సుధాముడు అంతే, మిగతా సుధాముడు గోల్డెన్ క్వాలిటీస్ అని ఉన్నా కూడా అష్టదరిద్రాలు అనుభవించాడు ఆయన జీవితాంతం. అయితే పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి చివరికి ఆయన ద్వారానే మళ్లీ అష్టైశ్వర్యాలు పొందాడు, తర్వాత ఆయనతో ఐక్యమయ్యాడు. ఇది సుధాముడి కథ. ఇక వాలిని చూసుకుంటే రామాయణంలో ఈ వాలి రాముని గుర్తించలేదు. సుగ్రీవుడికి ఎక్కడ హనుమంతుడు ఆయనకి మంత్రిలాగా ఉండడం వల్ల ఏమో మరి రాముని దగ్గరికి చేరే అవకాశం సుగ్రీవుడికి దొరికింది. చెప్పుకోవాలంటే ఇద్దరు వానరులే, కాని అక్కడ వాలి ఎక్కువ శక్తి గలవాడు. ఆయన గనక నిజంగా రాముడి దగ్గరికి చేరి ఉంటే గనక ఈ కార్యం చాలా సులువుగా అయిపోయేదేమో ఒక విధంగా చెప్పాలండి. కాని భగవంతుడి అనుగ్రహం ఆ విధంగా లేదు. వాలి గుర్తించలేకపోయాడు రాముణ్ణి, సుగ్రీవుడు గుర్తించాడు. ఎందువల్ల అంటే మదం వల్ల గుర్తించాడు, ఆయనకి మదము. ఇక రావణాసురుడు, రావణాసురుడు రాముడి బలం ఏమిటో అనేది సీతా కళ్యాణంలోనే చూశాడు. ఆయన శివ ధనుర్భంగం ఆ సమయంలో అదే ఎత్తలేకపోయాడు రావణాసురుడు. ఆ బాణాన్ని ఆ ధనుస్సుని తాను ఎత్తలేక రాముడు దాన్ని ఎత్తడమే కాకుండా దాన్ని విరగొట్టడం కూడా చూసి ఓహో రాముడు ఇంత శక్తి గలవాడు అని అనుకుని తెలిసినా కూడా సీతను అపహరించడానికి మళ్లీ ఆ రాముడితోనే ఆయన కయ్యం పెట్టుకున్నాడు. కాబట్టి రావణాసురుడు తెలివిని ఏమనుకోవాలి, వాడి తెలివి కప్పబడింది. దేనివల్ల కప్పబడింది అంటే కామం చేత కప్పబడింది రావణాసురుడు. ఇక దుర్యోధనుడు, తాను చేసేది తప్పు అని తెలిసిన స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, జానామి ధర్మం నచ్చమే ప్రవృత్తి అని కృష్ణుడికి జవాబు చెప్పాట ఆయన. అంటే నాలో ఏదో చాలా బలవత్తరమైన శక్తి ఉంది, ఆ బలవత్తరమైన శక్తి నాకు ధర్మం అంటే తెలిసినా కూడా నన్ను అధర్మం పాలే చేస్తోంది, అధర్మం చేసేట్టే చేస్తోంది, కృష్ణ నన్నేం చేయమంటావు, కాబట్టి నేనేమీ మారలేను అని చెప్పాట దుర్యోధనుడు కృష్ణుడికి. అటువంటి దుర్యోధనుడు తను అనుకున్న పట్టుదల కోసము తనను చూసి నవ్వింది ద్రౌపది అని చెప్పి ఆ ఒక్క ఇన్సల్ట్ ఏదైతే జరిగిందో దానికి ప్రతీకారంలాగా మొత్తము కులం మొత్తాన్ని ఆయన నాశనం చేశాడు దుర్యోధనుడు. కాబట్టి ఇది క్రోధం చేసే పని. క్రోధాద్భవతి సమ్మోహ సమూహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశతి అని స్వామికి చెప్పారు చాలాసార్లు. క్రోధం వల్ల ఆ సమ్మోహంలాగా వచ్చేసి నేనేం చేస్తు మనిషి ఏం చేస్తున్నాడో తెలియక చేస్తాం కాబట్టి అది మంచిది కాదు అని. ఇదొక అర్షడ్ వర్గాల్లో ఇదొకటి. ఇక అర్జునుడు మోహం వల్ల చేయవలసిన పని వదిలేసి భగవంతుడికే ప్రీచి చేయడం మొదలుపెట్టాడు ఆయన. భగవద్గీత తీసుకుంటే మొట్టమొదటి చాప్టర్ అంతా, అందులో సెకండ్ చాప్టర్లో సెవెంత్ వర్స్ వరకు కూడా అర్జునుడు భగవంతుడికి చేసే బోధలాగా ఉంటుంది. తప్ప ఆయన చెప్తాడు ఈ యుద్ధం చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆ నష్టం వల్ల కులం ఎలా చెడిపోతుంది, సంఘం ఎలా చెడిపోతుంది, ధర్మం ఎలా చెడిపోతుంది, ఈ విధంగా ఇవన్నీ ఏకరువు పెట్టి ఆయన బోధించినట్టు కనబడుతుంది. ఇది మోహం వల్ల జరిగేది. తన ఎదురుకుండా ఉన్న పరతత్వాన్ని కూడా ఆయన చూడలేక మోహం వల్ల చేసిన పని అర్జునుడు. ఇది మోహం. ఇక ధృతరాష్ట్రుడు, ఆయన తన తమ్ముడు బలవంతుడయి తాను గుడ్డివాడైనా కూడా తన బదులు రాజ్యాన్ని చేస్తూ ఈ మొత్తం రాజ్యాన్ని క్షేమంగా ఉంచాడు, ఇన్నాళ్లు కాపాడాడు. ఆయన పోయిన తర్వాత ఆయన పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోవాలి, నా పిల్లలతో పాటు వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక ఇంగిత జ్ఞానం లేకుండా తన పిల్లలు వేరే వాళ్ల పిల్లలు తమ్ముడి పిల్లలు అని తారతమ్యం చూపెడుతూ ఎప్పుడు కూడా తమ పిల్లలకే మంచి జరగాలి అని ఆలోచించిన వాడు ధృతరాష్ట్రుడు. ఇది మత్సరం, మత్సరానికి ఒక ప్రతీక. ఈ విధంగా మనం పురాణాల్లో చూసుకుంటే పరమాత్మకు అతి చేరువుగా ఉన్నవాళ్లే, కాని వీళ్ళు ఏదో ఒక్కొక్క క్వాలిటీ అర్షడ్ వర్గాల్లో ఒక్కొక్క క్వాలిటీ ఉండడం వల్ల పరమాత్మను చూడలేకపోయారు. ఇక ఆరు క్వాలిటీస్ ఉన్న మనం ఎట్లా చూడగలం పరమాత్మని? కాబట్టి ఏ విధంగా రిలేట్ చేసుకోవాలి స్వామితో అన్న ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఆయన అనుగ్రహం వల్లే ఇది వెళ్ళాలి. అందువల్ల నాకు చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది, అది చెప్తాను. ఒకసారి స్వామి, నేను అక్కడ స్టూడెంట్ గా ఉన్నప్పుడు 93లో అనుకుంటా, స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి మా అక్క బావగారు పుట్టపర్తికి రావడం అయింది. అప్పుడు నేను స్వామిని అడిగాను, స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారా అంటే, స్వామి సరే రేపు పొద్దున్నరా అన్నారు. నేనప్పుడు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఒక 2 నెలలు అయిందేమో, నాకు అంతగా ఇంటర్వ్యూ స్వామి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ అప్పుడు తెలియదు. స్వామి చెప్పారు కదా అని చాలా బ్రహ్మానందంలో మా అక్క వాళ్ళకి చెప్పేశాను, రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి రండి అని. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్లిపోయాను, చాలా ఆనందంగా ఉంది. నాకు తెలియలేదు నేను వెళ్లి వార్డెన్ గారు పర్మిషన్ తీసుకోవాలి అని. కానీ మొన్న ఎవరో చెప్పారు, నువ్వు మరి ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా పొద్దున్న మందిరకి రావాలి అంటే వార్డెన్ గారు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు. అప్పుడు వార్డెన్ గారి దగ్గరికి వెళ్లాను, వెళ్లి ఇట్లా స్వామి రమ్మన్నారు ఇంటర్వ్యూ కంటే, స్వామి నాకేం చెప్పలేదు అన్నారు. ఆయన అనేసరికి నాకు చాలా నిరుత్సాహం వచ్చింది. అదే స్వామి నాకు చెప్పారు సార్, నన్ను రమ్మన్నారు అంటే ఏమో నాకైతే చెప్పలేదు కాబట్టి నేను పంపించలేను అని, నువ్వు కాలేజీకి వెళ్లవలసిందే, నువ్వు ఉండలేవు, నువ్వు వెళ్లలేవు అక్కడికి అని. అందు ఆ రోజు నాకు టఫెస్ట్ డే, ఎందుకంటే ఒక పక్కనేమో స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు, నేనేమో కాలేజీకి వెళ్లి కూర్చుని క్లాసులు వింటున్నాను. అసలు మనసులో లేదు ఎంతో ఒక విధమైన క్రోధం, కోపం వార్డెన్ పైన, సిస్టమ్ పైన, ఏంటి ఇట్లా చేస్తుంది, నా స్వామి ఇంటర్వ్యూకి పిలిస్తే నన్ను పంపించలేదు అని. ఈ విధంగా ఇన్ని కలుసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత దర్శనానికి రావడం జరిగింది. భయంగానే ఉంది లోపల కొంచెం కొంచెం, స్వామి ఏమంటారు అని. స్వామి అంటారు, ఐఎమ్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ అని. మనకి భయం ఎక్కడైతే ఉందో అక్కడ స్వామి నిజంగా తాను కూడా ఉగ్రరూపం దాలుస్తారు. దూరం నుంచే స్వామి అరుస్తూ వచ్చారు, వాడేడి ఎక్కడ, వాడిని పొద్దున పిలిచాను రాలేదు ఎక్కడ అని. సో నా దగ్గరకు వచ్చారు. కాకపోతే ఏదో స్వామి అనుగ్రహం వల్ల ఏదో శక్తి నన్ను ఆపి, నేనేం మాట్లాడకుండా స్వామి ఎందుకు రాలేదు అంటే, స్వామి మీకు తెలుసని నేను అట్లా ఉండిపోయాను. ఉండిపోయినప్పుడు కొంతసేపు అయిన తర్వాత స్వామి మామూలుగా కామ్గా అయిపోయి ప్రేమగా ఆయన భుజం తట్టి చెప్పారు, నాకు తెలుసు పర్మిషన్ లేకుండా రాకూడదు, అది కరెక్ట్ కాదు అని. స్వామి ఏమన్నారంటే, నేను వార్డెన్కి చెప్తాలే అని వార్డెన్ ని పిలిచి రేపు పొద్దున అబ్బాయిని పంపించు అని చెప్పి స్వామి వెళ్లారు. ఆ రోజు నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, స్వామి దగ్గర మనకి రూల్స్ అని పెట్టబడినప్పుడు ఆ రూల్స్ ని అతిక్రమించాలి అని అనిపించిన, ఒకవేళ స్వామి పిలిచినా కూడా అతిక్రమించకూడదు. ఒకవేళ మన సిస్టంలో ఉన్నప్పుడు మన కామ క్రోధం అన్ని గనక దానికి అణిచి కాస్త రూల్ బట్టి వెళ్తే, అప్పుడు స్వామి అంతా స్వామి చేస్తున్నారని తెలుసుకుని రూల్ బట్టి వెళ్తే గనక అప్పుడు స్వామి మనకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు. లేదు అంటే నేను ఆ క్రోధంలో గనక ఇట్లా చేశారు స్వామి వాడని, వాళ్ళు అట్లా చేశారు స్వామి అంటే మళ్ళీ నా మొహం చూసేవారు కాదేమో స్వామి అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇవి చేసిన ఇది అయిన తర్వాత ఈ ఒకసారి ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వరండాలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఏవో స్వామి మాట్లాడిన మాటలు బట్టి పాస్ట్వి కొన్ని గుర్తొస్తూ ఏవో బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి ఆ వరండాలో కూర్చుని. అప్పుడు నేను కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ ఎదురుకుండా స్వామి పాదాలు కనబడ్డాయి. తలుంచుకుని కూర్చున్నాను, కళ్ళు తెచ్చేసరికి స్వామి పాదాలు కనబడుతున్నాయి. మళ్ళీ తలెత్తి చూసేసరికి స్వామి నన్ను చూసి, బ్యాడ్ థాట్స్ వస్తున్నాయా, టెల్ యువర్ సెల్ఫ్ యూఆర్ నాట్ ఎ డాగ్ యువర్ గాడ్, యువర్ నాట్ ఎ డాగ్ యువర్ గాడ్, ఈ విధంగా స్వామి చెప్పారు. ఇది మహామంత్రం నాకు. అంటే మనలో చెడుభావాలు రావచ్చు, ఈ అర్షడ్ వర్గాలు రావచ్చు, కానీ దానివల్ల మనం స్వామికి దూరంగా మనం భావించక్కర్లేదు. మనకి మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏమిటంటే, ఎప్పుడు ఐఎమ్ గాడ్ అని. ఇది దాని నుంచి నాకు అర్థమైన కొన్ని విషయాలు. తర్వాత రెండో వర్స్ ఈ కవితలో,
కన్నులుండి మీ దివ్యమూర్తిని కనక అన్ని ఉండి ఏమి లేని గుడ్డివారమే, వీణులుండి మీ దివ్యబోధను వినక, వీణులుండి మీ దివ్యబోధను వినక, హీనులమై దీనగతిని మసలు వారమే అయినా మేము మీ వారమే.
ఒక గొప్ప కవి మనకు తెలిసిన ఆయనే సూర్దాస్. ఆయన ఒక చక్కని పాట రాశారు. ఆ పాట నాకెప్పుడు గుర్తొస్తుంది, మనసులో మెదులుతుంది. ప్రభు మేరే అంతర్ కే పట్టుకోల్, చాహే మేరీ ఆంఖే లేలే, జ్ఞాన్ కి ఆంఖే కోల్. నా బాహ్య చక్షువులు ఏవైతే ఉన్నాయో స్వామి అవి నువ్వు తీసేసుకో కావాలంటే, కానీ నా లోపల ఉన్న జ్ఞాన చక్షువులు మాత్రం నువ్వు తెరిచిపెట్టు అని. ఈ రోజుల్లో మనకి చాలా మందికి బాహ్య చక్షువులు మాత్రం చాలా చక్కగా దాన్ని అలంకరించుకుంటున్నా ఉంటున్నాయి, కానీ జ్ఞాన చక్షువులు అసలు మనకి తెరుచుకోవట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞాన చక్షువులు వస్తే మనకి దివ్య వీక్షణం అనేది మనకి వస్తుంది. కన్నులున్నాయి మనకి, కానీ స్వామిని ఎదురుకుండా పెట్టుకుని కూడా మనం చూడలేము. అంటే స్వామి అంటే ఆకార రూపంగా సాకార రూపంగా స్వామి అని నేను అనట్లేదు. అలాంటి చూడడంలో చాలా ఆనందం ఉంది, కానీ దాన్ని మించి స్వామి అంతా నిండి ఉన్న తత్వాన్ని చూడగలగడం అనేది దీనికి బాహ్య చర్మచక్షువులు పనికిరావు, జ్ఞానచక్షువులే కావాలి. అందుకని అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి, ఎక్కడ మన చుట్టూరు అన్నీ ఉండి, కానీ నాకు మాత్రం ఏమీ లేనట్టు కనబడుతోంది. ఎందుకు ఏమీ లేనట్టు కనబడుతోంది? ఏది చూడాలో అది లేనట్టు కనబడుతోంది. దీన్ని నమ్ముకుని నేను ఉన్నప్పుడు అది వస్తోంది పోతోంది, అది నాకు ప్రాబ్లం అవుతుంది. వచ్చినప్పుడు ఆనందం ఇస్తోంది, పోయినప్పుడు దుఃఖం ఇస్తోంది. ఏదైనా వచ్చినప్పుడు దాని వస్తువులాగా చూస్తున్నాను కాబట్టి, కానీ దాని వెనకాల ఉన్న తత్వము ఒకటే అయినప్పుడు, ఒకటి వచ్చిపోతే ఇంకా మిగతా అంత ఉన్నదంతా అదే అయినప్పుడు నాకు ఎందుకు కష్టం ఉంటుంది? నాకు నష్టము లేదు, కష్టం లేదు. కాబట్టి పట్టుకోవాల్సింది పట్టుకోలేకపోతున్నాయి కళ్ళు అని ఒక భావం. తర్వాత వీణు నుండి మీ దివ్య బోధను వినక హీనులమై అన్న పదాల్లో నాకు స్వామి చెప్పిన మాటలు మనం ఎన్నిసార్లు వింటున్నాము అన్నది. వీణు నుండి ఇంగ్లీష్లో మనం హియరింగ్, లిజనింగ్ అని రెండు పదాలు చెప్తాము. రెండిటికి తేడా ఉంది. హియరింగ్ అంటే చెవులు ఉన్న వాళ్ళందరూ వినగలరు. ఏ విధంగా వినగలరు అంటే ఆ శబ్దం చెవులలో పడుతుంది. కానీ నిజంగా వినడము అంటే ఏమిటి అంటే, నిజంగా వినడము అంటే అనుసరించడము అని వస్తుంది. కాబట్టి ఎన్నో మార్లు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పారు స్వామి చాలాసార్లు, డబ్బు నువ్వెంత సంపాదిస్తావు అని అడగడము, డబ్బు చాలా నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, జాగ్రత్త ఎక్కువ ఖర్చు చేయొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ స్వామికి తెలుసు, నాకు తెలుసు, అయ్యో ఎక్కడో తప్పు ఖర్చులు పెడుతూనే ఉంటాను నేను. ఆ విధంగా వినట్లేదు, మనం స్వామి చెప్పిన మాట సరిగ్గా వినట్లేదు. వింటే గనక మనకి ఉండే ఎన్నో కష్టాలు, ఎన్నో సఫరింగ్స్ మనకు ఉండవన్న భావం ఒకటి. ఒక ఎక్స్పీరియన్స్, స్వామి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దట్స్ ద ఓన్లీ టైమ్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు సిట్ విత్ స్వామి అలోన్. ఒక్కడనే నేను ఆ పర్సనల్ ఇంటర్వ్యూ రూమ్ లో స్వామితో టైం దొరికింది. ఆ టైం దొరికినప్పుడు నేను విన్నాను, స్వామి పర్సనల్ ఇంటర్వ్యూ రూమ్ లో టైం దొరికినప్పుడు ఇస్తే గనక అందరినీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతారు అని విన్నాను. సో అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఆ పరిస్థితి కోసం వెయిట్ చేస్తున్నాను. అది ఆ రోజు ఇచ్చారు స్వామి. ఆ ఇంటర్వ్యూలో ఇచ్చేసరికి స్వామిని అడిగాను అనమాట, స్వామి స్వామి వాట్ డూ యూ వాంట్ మై బాయ్ అన్నారు స్వామి. అంటే నేను అన్నాను, స్వామి ఐ వాంట్ లిబరేషన్ అన్నాను, నాకు ముక్తి కావాలి అనేసరికి స్వామి నా మీదకి వంగారు. ఇట్లా వంగి చేత్తో కొట్టినట్టు అంత పనిచేశారు, కొట్టి హే అదేంటి అట్లా అడగకూడదు అన్నారు. అట్లా అడగకూడదు, భగవంతుడే ఈ ప్రపంచంలో భక్తులందరికీ సేవ చేద్దామని వచ్చినప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉండాలని అనుకోవాలి తప్ప ముక్తి కావాలని కోరుకోకూడదు అని స్వామి కరెక్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది, నిజంగా ముక్తి నాకు లేదు కాబట్టి, భావంలో లేదు కాబట్టి భగవంతుని ఇట్లా అడిగాను, తప్పుగా అడిగాను. ఎందుకంటే నాకు ముక్తి దేని నుంచి లేదంటే నా కోరికల నుంచి లేదు, నా డిజైర్స్ నుంచి లేదు. దానివల్ల ఏమవుతోంది, ఏదో ముక్తి ఏదో ప్రదేశం ఉందేమో అనుకుంటున్నాను. నిజంగా కోరికల నుంచి ముక్తి ఉంటే నాకు ఇక్కడి నుంచి లిబరేషన్ కావాలి, నాకు ఎందుకు అనిపిస్తుంది? అందుకనే చాగరస్వామి అన్నారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారికి అని. అందువల్ల హీనులమై ఇక్కడే ఎదురుకుండానే ఉండి స్వామి మీరు ఇన్ని ఇచ్చి ఇన్ని చేస్తున్నా కూడా హీనులమై దీనగతిని, ఇవి అవి కావాలి అనుకుని, చిన్న చిన్నవన్నీ కావాలి అనుకుని, ఈ శరీరానికి సంబంధించినవి కావాలనుకుని, ఈ రక్తమాంసాలు వీటితో ఉన్నవి ఇవన్నీ ఇవే నిజమనుకుని, ఈ దీనగతి ఈ హీనగతిని మీ పట్టుకుని ఇదంతా నిజమనుకుంటున్నాం, కానీ నువ్వు చెప్పిన మాట వినలేకపోతున్నాను స్వామి అన్న భావం నాకు అందులో వచ్చింది. కానీ ఇన్ని చేస్తున్నా కూడా నేను మీ వారమే, ఎందుకంటే అది కాకుండా ఎలా పోతుంది? ఇక మూడో చరణం ఏ విధంగా ఉందంటే, నిన్నటి ఆలోచనలతో రేపటి ఊహలతోను మిన్నగు మీ సమక్షమును మరచువారమే. నిన్నటి ఆలోచనలతో రేపటి ఊహలతోను
మిన్నగు మీ సమక్షమును మరచువారమే. అన్ని మీరనుచు అన్ని మీరనుచు పల్కులెన్నో పల్కినను ఇన్ని వివిధ భ్రాంతులలో మెలగువారమే. అయినా మేము మీ వారమే, అయినా మేము మీ వారమే.
స్వామి చెప్తారు ఇప్పుడు, పాస్ట్ ఈజ్ వరీ, ఫ్యూచర్ ఈజ్ యాంగ్జైటీ, స్టే ఇన్ ద ప్రెజెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, దిస్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఇవి స్వామి మాట. నేను గమనించింది ఏంటంటే, నా మనస్సు ఇప్పుడు కూడా ఏదో పాతదాని గురించి ఆలోచించడము, ఇంతకుముందు ఇట్లా చేశాను, అప్పుడు స్వామి నాతో అట్లా అన్నారు, స్వామి దగ్గరికి వచ్చే ముందు ఈ విధంగా చేశాను, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ విధంగా ఒక 60-70% టైం దినంలో ఈ పాస్ట్ గురించి, లేకపోతే ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఎవరో హాస్యాస్పదంగా ఒక స్వామీజీ చెప్పారు, ఎందుకు పిల్లలు పాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడరు, ఎందుకు వృద్ధులు ఎప్పుడు ఎక్కువ పాస్ట్ గురించి మాట్లాడతారు అన్న మాట గురించి ఆయన చెప్తూ ఆయన అన్నారు. ఒకసారి ఆయన పిలిచారట, అందరినీ పిలిచి వాళ్లతో తమాషాకి ఆయన ఒక శిబిరం చేస్తూ అందరినీ పిలిచి, ఈరోజు అందరూ మాట్లాడాలి, ఏదో ఒకటి 5 నిమిషాలు మాట్లాడాలి, వెళ్లిపోవాలి అని చెప్పారట. నేను మాట్లాడాను, మీరు మాట్లాడాలి. కాబట్టి ఒక చిన్నపిల్లవాడిని పిలిచి, ఆ చిన్నపిల్లవాడిని అక్కడ నుంచోబెట్టి మాట్లాడు అంటే, వాడు 6 సంవత్సరాల పిల్లవాట, వాడు మాట్లాడే మై నేమ్ ఈజ్ సో అండ్ సో అని ఏదో చెప్పాట. తర్వాత ఇంకా మాట్లాడు అంటే, వాడికి ఏం మాట్లాడాలి తెలియక అడిగాడు, అమ్మ నన్ను రోజు పప్పు చేస్తుంది, నాకు ఇష్టం లేదన్నా పప్పే చేస్తుంది అన్నట్టు, తినమని ఫోర్స్ చేస్తుంది అన్నట్టు. సరే ఇంకా మాట్లాడాలనేసరికి ఇంకేం లేదన్నట్టు. వాడు అనేసరికి స్వామిజీ అన్నట్టు, కాదు నీకు 5 నిమిషాలు టైం ఇచ్చాను, నువ్వు 5 నిమిషాలు మాట్లాడాలన్నట్టు. వాడికి కొంతసేపాకి ఏం చేయాలో తెలియక, మరి నాకు నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళా లేకపోతే ఇక్కడ పోసిస్తానన్నట్టు. వాడు అనేసరికి సరే సరే నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి బయలుదేరు అని వాడిని పంపించాడు పిల్లవాడు. ఎందుకంటే వాడికి అంతకన్నా లేదు. కానీ తర్వాత 70 ఏళ్ళు ముసలివాడిని పిలిచాట, పిలిచి నువ్వు మాట్లాడు అంటే ఆయనకి మొదలు పెట్టాట. 1940 ఏమైంది, 50 ఏమైంది, 60 ఏమైంది, 5 నిమిషాలు అయిపోయింది, అయిపోయిందని టైం అయిపోయింది అంటే, కాదు నాకు ఇప్పుడే మొదలు పెట్టాను, ఇప్పుడే ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్, నాకు ఇంకో 15 నిమిషాలు కావాలి అంటే పోలీసుని పిలుస్తాను జాగ్రత్త అన్నట్టు ఆయన వెళ్ళిపోవాలి. ఏ తర్వాత తెలిసేది ఏంటంటే, తర్వాత స్వామిజీ చెప్తారు, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉంది, అక్కడ ఎందుకు అట్లా ఉంది అంటే, పిల్లవాడికి పాస్ లేదు, ఏం మాట్లాడతాడు, వాడికి ఉన్నదంతా ఫ్యూచరే, వాడికి ఫ్యూచర్ ఉంది, పాస్ లేదు కాబట్టి వాడికి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. కానీ పెద్దవాడికి పాస్ తప్ప ఏం లేదు, ఫ్యూచర్ లేదు, ఇది ప్రాబ్లం. కాబట్టి ఎందుకు పాస్ గురించి మనం ఎక్కువ వర్రీ అవుతూ మాట్లాడుతూ ఉంటే, ఎక్కువ వర్రీ అనేసరికి పెద్ద లైఫ్ లో పెద్ద అవుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది, ఏజ్ వచ్చిన కొద్దీ. దేని గురించి అయిపోయిన వాటి గురించి తలుచుకుంటూ ఉండడము, అది ఆ విధంగా అయింది, గిల్ట్ కానీ లేకపోతే ఓ ఇంత బాగా చేశాను అనుకుని దాని గురించి అహంకారం రావడం కానీ అంత వేస్టే. అదంతా స్వామి చెప్తారు, ఈ పాస్ట్ అనేది నీటి మీద ఉండిన రాసే రాత లాంటిది, ఎప్పుడు రాస్తున్నావో దాని వెనకాలే చెరిగిపోతుంది, అది లేదు అక్కడ. కాబట్టి ఆ పాస్ట్ వేస్ట్ వరీ, ఫ్యూచర్ ఈజ్ యాంగ్జైటీ, ఏమవుతుందో ఏమవుతుందో, ఏ 17 ఏళ్లకో 18 ఏళ్లకో మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన్ని ఈ ఇంజనీరింగ్ ఏదో ఒకటి చెయ్యాలి, చాలా గొప్పవాళ్ళు అవ్వాలి, డబ్బు సంపాదించాలి, ఇటువంటి వాటిలో కంత మన్ని తోసేసరికి ఈ యాంగ్జైటీ పట్టుకుంటోంది, ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి. కాబట్టి ఈ రెండిట్లో మనం కొట్టుకుంటాం కాబట్టి ప్రెజెంట్ మాత్రం మనకు అలవాటు పడట్లేదు ఎట్లా ఉండాలో. ఇది ఓమ్ని ప్రెజెంట్ అన్నారు స్వామి, అంటే ఈ ప్రెజెంట్ లో ఇక్కడే ఇక్కడే ఉందంతా, ఇది ఎప్పుడూ ఈ విధంగానే ఉంటుంది ఓమ్ని ప్రెజెంట్ అని స్వామి చెప్పారు. ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గరికి వెళ్లి, ఆ రోజు మౌనవ్రత అంట గురువుగారికి, కాబట్టి ఒక చిట్టి మీద రాసిచ్చాట, గురుజీ వాట్ ఈజ్ అవేర్నెస్ అని రాశాట. రాసేసరికి ఆ గురూజీ ఆన్సర్ చేశాట, అవేర్నెస్ ఈజ్ అవేర్నెస్ అని రాసిచ్చాట మళ్ళీ. అప్పుడు నేను మళ్ళీ అడిగట, బట్ వాట్ డస్ అవేర్నెస్ మీన్ అని అడిగట, అసలు అవేర్నెస్ అంటే ఏమిటి అంటే, గురువు గారు మళ్లీ తీసుకుని అవేర్నెస్ మీన్స్ అవేర్నెస్ అని రాసి ఇచ్చారట. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, అవేర్నెస్ అనేదానికి ఇంకా మీనింగ్ లేదు, అదొక అనుభవం మాత్రమే, ఇప్పుడు ఇక్కడ ఉండడం, నౌ హియర్ అండ్ నౌ, ఇప్పుడు ఇక్కడ ఉండగలగడం, ఇదంతా ఓమ్ని ప్రెజెన్స్ అంటే, ఇది స్వామి ప్రెజెన్స్, స్వామి ఇక్కడ ఇదంతా అయి ఉన్నారు, నేనుగా ఉన్నాను, ఇన్నిగా ఉన్నారు అని అనుకోగలగడం, ఆ అవేర్నెస్ గురించి స్వామి ఇప్పుడు మాట్లాడతారు కాబట్టి అది వదిలేసి, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ గాడ్ అని స్వామి చెప్పారు. కాబట్టి అది వదిలేసి నిన్న రేపట్లో ఉండిపోతున్నాను కాబట్టి 2 సంవత్సరాలు స్వామి దగ్గర ఉన్నాను స్టూడెంట్ లాగా, ఎంతసేపు నిజంగా స్వామి దగ్గర ఉన్నాను అన్న ప్రశ్న ఇప్పుడు చాలాసార్లు నా మనసులో వచ్చింది, ఎందుకంటే ఆ ఎదురుకుండా ఆయన దర్శనానికి ఉన్నా కూడా మనస్సు ఎక్కడుందో అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు. అందుకని మిన్నగు మీ సమక్షమును, ఆయన దానికి ఎట్లా రెస్పాన్సిబుల్, ఎందుకంటే నేను నిర్భాగ్యుని ఎందుకు అవుతాను అంటే ఆయన నా ఎదురుకుండా రావచ్చు, శంఖచక్రాలతో రావచ్చు ఆ భగవంతుడు, కానీ నేను గనక గుర్తించే దృష్టి నాకు లేకపోతే గనక అది కూడా వేస్ట్ అయిపోయినట్టే కదా. కాబట్టి అటువంటి ఒక మిన్నగు సమక్షము, ఇందాక మనం చెప్పుకుంటున్నాం శంఖచక్రాలంటే గుర్తొచ్చింది. స్వామి స్వామి మాట మనం వినం, విననప్పుడు ఏం చేస్తారట స్వామి, మనకొక ఎస్ఎంఎస్ ఇస్తారు. ఎస్ఎంఎస్ ఇవ్వడం అంటే మొబైల్ ఎస్ఎంఎస్ ఇవ్వడం అంటే స్వామి దగ్గర ఒక నారాయణుడి చేతిలో ఒక శంఖం ఉంటుంది, శంఖం ఊదుతారు. శంఖంతో ఊదినప్పుడు ఏంటంటే దాకా ఎస్ఎంఎస్ లాగా మనకి, అంటే ఓ స్వామి మాట చెప్ప, స్వామి మాట వినాలి అని మనకు అనిపిస్తుంది. అంటే స్వామి డిస్కోర్స్ ఒక శంఖం ఊదడం లాంటిదే. కానీ నేను చెవిటివాడిని అయితే చెవిటివాడు ఎదుర్కొనే శంఖం ఊదేం లాభం అని ఒక నానుడు కూడా వస్తుంది. కానీ స్వామి శంఖం ఊదుతారు, వినను. విననప్పుడు ఏమవుతుంది, ఇంకో చేతిలో ఏముంటుంది, నారాయణ ఏం పట్టుకుంటాడు, గద పట్టుకుంటాడు, ఆ గదతో తల మీద ఒకటి కొడతాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక ట్రబుల్ వస్తుంది లైఫ్ లో, ట్రబుల్ వచ్చేసరికి ఓహో నారాయణ అంటాం, అనగానే ఆహా ఇప్పుడు ఆన్సర్ చేసేవా కాల్ అంటారు ఆయన. ఎందుకంటే ఇందాక కాల్ చేసే శంఖతో ఆన్సర్ చేయలేదు, అది మిస్డ్ కాల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆన్సర్ చేసావు, ఇప్పుడు అది గుర్తొచ్చింది, గదతో కొట్టేసరికి అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు ఆన్సర్ చేసావు. అప్పటికి మళ్ళీ అప్పటికప్పుడు గుర్తొచ్చినట్టుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంటా, వేరే మా ప్రపంచంలో పడిపోతూ ఉంటాను, వెళ్తాను వస్తాను వెళ్తాను వస్తాను. ఇటు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నప్పుడు స్వామి దానికి చిహ్నంగా నీ బుద్ధిలా ఉంది అని చూపెట్టడానికి చక్రం పట్టుకుంటా, సుదర్శన చక్రం. అంటే ఈ చక్రం చూడు ఇట్లా తిరుగుతోంది నీ బుద్ధి, అందులోకి రావడం పోవడం రావడం పోవడం, జగత్లాగా ఉంది కాబట్టి సుదర్శనం అంటే మంచి దృష్టి పెంచుకో, మంచి దృష్టి తీసుకుంటే గనక సుదర్శనం, రైట్ దర్శనం, రైట్ దృష్టి అంతా ఆయనే అని చూడు, అప్పుడు నీకు మళ్ళీ వచ్చిపోవడం ఉండదు అని మరీ ఒక మాట చెప్తారు. అప్పుడు గనక నేను విని మళ్ళీ స్వామి వైపు వెళ్తే గనక, లేకపోతే ఒకసారి చెప్పినప్పుడు స్వామి వైపు వెళ్తే అప్పుడు ఆ పద్మం చూపెడతారు, స్వామి అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉండి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ అదే మురికిలో పుట్టినా ఏ విధంగా ఇది బయటకుందో ఆ విధంగా నువ్వు తయారైపో, నువ్వు ఈ పద్మము, ఇది ఈ నారాయణ చేతిలో ఉన్న నాలుగిటికి నిదర్శనం. అది మనము స్వామి ఎదురుకుండా ఉన్నా కూడా ఇటువంటి ఆలోచనలు వాడుతూ మనం చేయలేకపోతున్నప్పుడు ఆయన మనకి గుర్తు చేస్తూ ఉంటారు, మనం మర్చిపోతే ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిజంగా అండాదండే ఆయనే కాబట్టి. ఒక లెక్చరర్ ఇన్స్టిట్యూట్లో ఆయన రీసెంట్ గా నేను పుట్టపతికోసారి ప్రయాణం చేసినప్పుడు ఆయన నాకు కనబడ్డారు, కనబడి ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు సడన్ గా ఆ మాట చెప్పారు, ఎందుకు వెళ్ళిపోయారు నాకు తెలియలేదు, కానీ ఆ మాట స్వామి ఏ విధంగా చెప్పించారో వీరండి. ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరు యువకులు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్లారట, ఆయన సిద్ధపురుషుడు, ఈ కుంభమేళాల్లో వచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళు. వెళ్లి వారు ఆయన్ని అడిగారట ఏమన్నా ఒక మంత్రం ఇవ్వండి అని. అందులో ఒకతను ఏంటంటే స్వామి దగ్గర స్టూడెంట్ గా ఉండి వెళ్లిన అతను, ఇంకొక అతను బయట వాళ్ళ ఫ్రెండ్. సో వెళ్లినప్పుడు మొట్టమొదట బయట ఫ్రెండ్ స్నేహితుడు అడిగారట ఆయన్ని, స్వామి మాకు ఏమైనా మంత్రం ఇవ్వండి అంటే ఆయన ఆలోచించి ఏదో మంత్రం ఇచ్చి నువ్వు ఇన్నిసార్లు జపం చేసుకో రోజు నీకు మంచిదవుతుందని ఏదో చెప్పారట. తర్వాత ఇతను అడిగారట, స్వామి నాకు కూడా ఏమైనా చెప్పండి అంటే ఆయన కళ్ళు మూసుకుని కొంతసేపు ఉండి కళ్ళు చేసి పెద్దవి చేసి చెప్పారట ఆయన. ఆయన ఏమయ్యా బాబు నువ్వేమో పిచ్చివాడే, నువ్వు నాకు తెలుస్తోంది, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లార్డ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ నీ పవర్ ఆఫ్ అటార్నీ ఆయన చేతిలో ఉంది అని చెప్పారట. నీ జీవితంలో ఏం కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్లాలి, ఇక్కడికి రావాలా, ఎక్కడికి వెళ్లాలి, ఇక్కడికి వచ్చి ఈ విషయం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన డిసైడ్ చేశారు. పవర్ ఆఫ్ అటార్నీ ఆయన చేతిలో ఉంది, ఆయన ఆల్రెడీ తీసేసుకున్నారు, కాబట్టి నీకు భయం ఎందుకు, నేను చెప్పేది ఏం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నట. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే స్టూడెంట్స్ గా వచ్చిన వాళ్ళు లేక స్వామికి డివోటీస్ గా వచ్చిన వాళ్ళు అందరికీ పవర్ ఆఫ్ అటార్నీ ఆయన తీసేసుకున్నారు. ఆయన్ని మనం మర్చిపోతే ఆయనే గుర్తు చేసి నువ్వు మర్చిపోయేవారు అని చెప్తూ ఉంటారు, ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి అటువంటి గొప్ప అదృష్టం మనకి పట్టింది కాబట్టి ఈరోజు మనము నిజంగా భాగ్యవంతులమే అనుకోవాలి. కానీ మాట్లాడుకోడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోవడం చాలా సులభం, అన్ని మీరన్సు పలుకులు ఎన్నో పలికినను స్వామి అంతా అని అన్ని మాట్లాడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు బయటికి వెళ్లి మళ్లీ అదే భావం చూపెట్టాను, నేను వేరే వాళ్ళని వేరేగా చూస్తాను, ఇన్ని భ్రాంతుల్లో మళ్లీ పడిపోతూ ఉంటాను. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం స్వామికి ఒక్కటే ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. మనము ప్రార్థనకి ఎప్పుడు ఆయన వెనకే ఉంటారు. ఒక ఎక్స్పీరియన్స్ విన్నాను, దీపక్ బ్రదర్ చెప్తుంటే విన్నాను. ఒక స్టూడెంట్, అతను స్వామి దగ్గర ఫామ్ బాయ్ లాగా ఉండేవాట, స్వామి ఆయనతో అతనితో మాట్లాడుతూ ఉండేవాట, కానీ తను అప్పుడు దర్శనాలకి సరిగ్గా వెళ్తూ ఉండేవాట, పెద్ద ఇంట్రెస్ట్ దేంట్లోనూ లేదు, సేవా కార్యక్రమాలు దేంట్లోనూ వెళ్లేవాడు కాట ఈ అబ్బాయి, ఆ విధంగా ఉన్నట్ట. అయితే ఒకరోజు పొద్దున అతను స్నానం చేస్తున్నట్ట, షేవింగ్ చేస్తున్నట్ట, స్నానం కాదు షేవింగ్ చేసుకుంటున్నాడు. స్నానం కానీ వెళ్లి అక్కడ షేవింగ్ చేసుకుంటున్నప్పుడు ఇంతలో బయట ఒక ఫ్రెండ్ వచ్చి అరిచాట, ఏరా స్వామి వచ్చారు నీ కోసం, ఇన్స్టిట్యూట్ దగ్గరికి అక్కడ స్వామి వచ్చారు, తొందరగా బయటికి రాని, స్వామిని గురించి అడుగుతున్నారు అని. అడిగితే వాడు ఏదో ఒట్టిగా తమాషా చేస్తున్నాడు, ఫ్రెండ్స్ లో ఏదో తమాషా చేసుకుంటారు, నా స్వామి వచ్చారులే ఏం పర్వాలేదు, నేనే ఇప్పుడు వచ్చి దర్శనమిస్తా అందరికి, ఇట్లా ఏవో చెప్తున్నట్ట. కానీ ఈ లోపల వార్డెన్ సార్ కూడా వచ్చి అరిచారట. ఇరా స్వామి వచ్చారు తొందరగా బయటికి రా స్వామిని కోసం చూస్తున్నారని. అతను కంగారు పడిపోయి అది టవల్ అది చుట్టేసుకుని షేవింగ్ క్రీమ్ అట్లాగే షేవింగ్ బ్రష్ అవన్నీ పట్టుకుని బయటకు వచ్చారట. అక్కడ స్వామి నుంచున్నారట, బయట నుంచున్నారు బాత్రూమ్ బయట. స్వామి అప్పుడు ఆ షేవింగ్ క్రీమ్ కొంత తీసి అతని ఒంటికి అంత రాసి ఆడుతున్నట్టు అతని గడ్డం మీద అంతా రాసేసి స్వామి అతని టవల్ కి ఆ షేవి చేయి తుడి చేసుకుని ఏం మాట్లాడకుండా మళ్లీ వెనకాలకి వెళ్ళిపోయారట. దాంతో ఎవరికి అర్థం కాలే ఏంటి స్వామి ఇట్లా చేశారు ఏంటని. వాడని అన్నారట, స్వామి ఇట్లా చేశారంటే దానికి ఏదో మీనింగ్ ఉంటుంది, సరే తర్వాత మనకు తెలుస్తుందిలే అని. ఆ రోజు సాయంత్రము దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి చెప్పారట అతనితో, ఏరా నీకేమైందో తెలుసా మీ ఇంట్లో అని. అసలుకి తెలియదు స్వామి అంటే, నువ్వు ఫోన్ చేయి రాత్రి అమ్మకి చెప్తుంది, అమ్మకి అక్కడ నాన్నగారు సరిగ్గా చూసుకోవడం మూలాన నిన్న రాత్రి గ్యాస్ అది ఆన్ చేసి పెట్టారు, దాంతో రాత్రంతా గ్యాస్ లీకేజ్ అయింది, పొద్దున్న అమ్మ లేచేసి ఆ స్విచ్ వేయబోతోంది, అది స్విచ్ వేసింది కానీ అక్కడ మంట వచ్చేది నేను సేవ్ చేశాను, కానీ ఏం చేయను ఎట్లా సేవ్ చేస్తాను, నువ్వేమో నీకు ఏమీ పుణ్యం సంపాదించుకోవట్లేదు, ఒక్క మంచి కార్యం కూడా చేయట్లేదు, నువ్వు సేవ చేయవు, నువ్వు నామజపం చేయవు, ఏమీ చెయ్యవు, అయినా కూడా నేనే ఏదో ఒకటి చెయ్యాలి కదా నీకు, అందుకని నేనే వచ్చి నీతో కొంతసేపు ఆడుకుని ఆ నీ నుంచి ఆ షేవింగ్ క్రీమ్ తీసుకున్నాను, ఆ షేవింగ్ క్రీమ్ నేను తీసుకున్నాను కాబట్టి దాని ప్రతిఫలంగా అక్కడ అమ్మని సేవ చేశానని చెప్పారట. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడు భగవంతుడు లీల. స్వామి అంటే అమ్మా నేను ఒకటి చేస్తున్నాను, నా వల్ల ఇది జరుగుతోంది అనే అసలు అటువంటి నా వల్ల ఒక మంచి జరగాలి అనే విచక్షణ లేని వాళ్లకు కూడా స్వామి మన దగ్గర తీసి మనతోనే ఏదో చేయించి తను తెలిసినా తెలియకపోయినా చేస్తున్నారంటే, ఆ రోజు ద్రౌపదికి కొంత ఆ చేతికి కట్టిన వేలుకి కట్టిన దాంతోనే అక్షయంగా చీరలు ఇచ్చినట్టు ఈ రోజు ఇక్కడ షేవింగ్ క్రీమ్ తీసుకుని అక్కడ ఏ ఫోమో ఏదో పెట్టి ఆవిడికి అక్కడ మంటలు ఆర్పుంటారు స్వామి. కాబట్టి ఎంత కరుణ అయిన వీక్షణం అంటే అయింది, ఇంట జంట వెంట కంటానన్నప్పుడు ఒక్క మాట కూడా పొల్లిపోదండి, ఆ మాట ప్రతీది కరెక్ట్ గా స్వామి చెప్తున్నారు, హీఈస్ గార్డింగ్ అస్ లైక్ దాట్. అందువల్ల మనకి జరిగే విషయాలు ఎన్నో జరగకుండా జరిచిపోతున్నా కూడా మనకు అర్థం కావట్లేదు స్వామి మనకి చూపెడుతున్న ఇదేమిటి అని, కరుణ ఏమిటి అని నాకు అనిపిస్తుంది. ఏమో ఏమైనా కూడా మనకి ఆలోచించే శక్తి కూడా లేదు కాబట్టి ఆయన కరుణ ఆయనకే తెలుసు కాబట్టి మనం మాత్రం వీ హ్యావ్ టు ఎంజాయ్ హిజ్ రూల్. ఇక చివరిగా ఆ రోజు వచ్చిన పదము,
లోరిపులను పట్టలేక లోకమునందును లోకేశుని లీల ఎరుగలేని వారమే, లోరిపులను పట్టలేక లోకమునందును లోకేశుని లీల ఎరుగలేని వారమే, సత్య సాయీశ్వర సత్య సాయీశ్వర నిత్య సత్య సుందర భృత్యులమై నిన్ను శరణు జొచ్చువారమే అయినా మేము మీ వారమే అయినా మేము మీ వారమే.
చివరికి నేను చెప్తా అన్న విషయం ఏంటంటే, ఈ చరణంలో ఆ సింధు భైరవ రాగంలో చివరికి వెళ్లి అక్కడ ఆగడం ఆ స్వామికి చాలా నచ్చినట్టుంది, అంతా ప్రేరేపించేది ఆయనే కాబట్టి ఆయన వచ్చి కొన్ని మాటలు దాని గురించి మాట్లాడారు, దాని గురించి మళ్లీ విడిగా చెప్తాను. అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు నా మనసుకు వస్తాయి. మొట్టమొదట మనందరము భగవంతుడితో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఏమిటంటే మన గతి ఏమిటి, మన సంగతి ఏమిటి అంటే, మనకి అక్షయమైన కోరికలు, ఒకటి కాదు రెండు కాదు, అక్షయమైన కోరికలు. ఈ కోరికలు ఎలా ఉంటాయో చెప్తానండి. ఇప్పుడు గనక నేను ఇట్లా మాట్లాడుతున్నవాణ్ణి, ఈ మాటలు అయిపోగానే బయటికి వెళ్లి అదేదో ఆ స్వీట్ తినొచ్చు అన్న ఒక ఆలోచన వచ్చిందనుకోండి నా మనసులోకి, అంతే. ఈ ఇక్కడ మాట్లాడడం అయిపోవచ్చు, వెళ్లంగానే మళ్లీ మళ్లీ రెండు మూడు సార్లు ఆ స్వీట్ తినేంత వరకు కూడా వెనకాలకు వచ్చి తరుగుతూ ఉంటుంది ఈ ఆలోచన. ఇది మన ఒక్క కోరిక ఇది చేస్తే ఇంకా హిమాలయాల లాంటి కోరికలు మనం పెట్టుకున్నప్పుడు మనకి ఎట్లాంటి గతి? ఇన్ని కోరికలు మనకున్నాయి కానీ మనకున్న ప్రాబ్లం ఏమిటి అంటే, కోరికలు ఎక్కువ అన్ని హిమాలయాల్లాగా ఉన్నాయి కానీ తీర్చుకునే శక్తి మాత్రం లేదు మన దగ్గర, శక్తి జీరో. భగవంతుడి దగ్గరికి వస్తే ఆయనకి శక్తి అనంతంగా ఉంది, సర్వశక్తిమయుడు, కానీ కోరికలే లేవు ఆయనకి, కోరికలు జీరో. సో కోరికలు జీరో, శక్తి అనంతం, పరమాత్మ అనంతమైన కోరికలు, శక్తి జీరో మనము. కాబట్టి మనం ఏం చేస్తా అంట, భగవంతుడితో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటా అంట, భక్తి అంటే ఏమిటి అని. ఏమిటి ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్? స్వామి, లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ఎ డీల్. ఈ డీల్ ఏమిటంటే, నాకు అనంతమైన కోరికలు, నో శక్తి, నీకు అనంతమైన శక్తి, నో కోరికలు. మనం గనక చక్కగా డీల్ పెట్టుకుంటే నీ అనంతమైన శక్తితో అనంతమైన కోరికలు నావన్నీ తీరిపోతాయి. ఇది డివోషన్ అంటాం. ఇది చాలా ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి భగవంతుడితో దీని స్వామి పార్ట్ టైం డివోషన్ అంటారు. జాగరాజస్వామి ఆయన ఒక కీర్తనలో ఆయన ఇదే మాట చెప్తారు, కలి నరులకు మహిమలు తెలిప నిష్ఫలమనలేదా, ఇలను వెలయు వర వృషరాజునకు అటుకుల రుచి తెలియ చందము కాదే అంటారాయన. వృషరాజునకు ఎద్దునకు అటుకుల రుచి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు అంటే ఎద్దుతో ఎందుకు పోల్చారు అంటే స్వామి అంటారు, ప్రాపంచికంగా ఉన్న దాంట్లో చాగరస్వామి అన్నారు మనందరము, ధారసూతులకై ధనమునకై ఊరు పేరులకై పలు పెద్దతనముకై సారెకు భక్తవేషముగోనువారికి తారకనామ శ్రీ త్యాగరాజార్చిత అంటారు. మనం భక్తుల వేషం మాత్రం వేసుకుంటున్నాము, ఎందుకంటే దారసుతులకై ధనమునకై ఊరు పేరులకై. ఈ విధంగా రాసుకుని ఒక ఎంఓయు స్వామితో రాసేసుకుని మనం అయిపోయింది పని అనుకుంటున్నాం కాబట్టి స్వామి దీన్ని పార్ట్ టైం డివోషన్ అంటారు. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. రెండోది, స్వామి ఒక ఉదాహరణ చెప్పారు, ఒక అద్దాల భవనంలోకి ఒక కుక్క వెళ్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఎన్ని అద్దాలున్నాయి చుట్టుపక్కలంటే అన్ని అద్దాల్లో అన్ని కుక్కల్ని చూస్తోంది ప్రతిబింబాలది, కానీ దానికి తెలియదు ప్రతిబింబం అని, నిజమైన కుక్క అనుకుంటుంది అనుకుని కుక్కకి వేరే కుక్కను చూడంగానే దానికి ఎందుకో అరవాలనిపిస్తుంది. ఎందుకంటే దానికి దాని ఓన్ టెరిటరీ, దాని టెరిటరీ అది కాపాడుకోవాలన్న ఒక సంకుచిత్వం. ఆ సంకుచిత్వం వల్ల అది అరుపులు మొదలు పెడుతుంది. అరుపులు మొదలు పెట్టేసరికి ఆ అద్దంలో ఉన్న కుక్క ఊరుకుంటుంది, అది కూడా అరుస్తుంది. అది అరిచేసరికి దాన్ని ఇది మళ్లీ అరవడము, ఇది కంఠసోచి వచ్చేంత వరకు అన్ని అటు తిరిగినా ఇటు తిరిగినా అన్ని తన మీద అరుస్తుంటే అన్ని కలిసి తన అటాక్ చేస్తున్నాయనుకుని చాలా బాధపడి చివరికి కంఠసోచి వచ్చేంత వరకు అది అరిచి పడిపోతుంది అని స్వామి చెప్పారు. అంటే ఇక్కడ అది శత్రువులుగా ఎవరిని చూస్తుంది, నిజంగా శత్రువు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. స్వామి చెప్పారు, ప్రపంచం అంతా ఒక అద్దాల మేడలాంటిది, అందులోకి నువ్వు వచ్చావు, ఇక్కడ శత్రువులాగా ఇంతమందిని చూసి నువ్వు శత్రువులు అంటున్నావు, ఎవరిని చూసి శత్రువులు అంటున్నావు, లోరిపులను పట్టలేక నిజంగా ఉన్న శత్రువు అనేవాడు లోపల ఉన్నాడు, బయట ఎవడు లేడు, బయట కనబడుతున్నది పరువులు పరువులు కాదయా, పరమాత్ముడేనయ్యా అని స్వామి మనకి చెప్తున్నారు. బయట దాన్ని చూసి మన శత్రువులు అనుకుని దానిపైన ఎంతో అరుస్తున్నాం, దానిపైన వీళ్లతో ఇది అరుస్తే నాకు పోతుందేమో, నాకు శాంతి కుదురుతుందేమో అనుకుంటున్నాం. శాంతి లోపల దాన్ని మనం, ఇక్కడ లోపల భ్రాంతి. ఏం భ్రాంతి అంటే ఇక్కడ ఉన్నది శత్రువు అని అనుకోవడమే భ్రాంతి, ఆ భ్రాంతి ఈ లోపలున్న రిపుల వల్ల అవుతోంది. కాబట్టి ఈయన లీల నేను తెలుసుకోలేకపోతున్నాను, లోకేశ్వర లీల కాబట్టి నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇక ఇక్కడి నుంచి ఏమిటి మనకి దిక్కు అంటే ఒక్కటే, ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుకుని ముగిద్దాం మనం. స్వామి ఎక్స్పీరియన్స్, ఒక స్టూడెంట్తో వరండాలో స్వామి ఒక రోజు సాయంత్రం అడిగారట, ఎరా అమ్మ ఎట్లా ఉంది అని. బానే ఉంది స్వామి అన్నట్టు. అంతసరికి ఏం బాగుంది, బాగాలేదు, చాలా డయాబెటీస్, హై కౌంట్, షుగర్ చాలా ఎక్కువగా ఉంది, మాట వినదు, మొండితనం ఎక్కువ, ప్రసాదం అని చెప్పి గుళ్ళోకెళ్ళి తినేస్తుంది స్వీట్, ఇక్కడ అక్కడ వచ్చి ఆ స్వీట్లు తినేస్తూ ఉంటుంది. నేను చెప్పాను అప్పటికి కానీ వినదు మాట, అందుకని నువ్వు ఒక పని, నాకు హెల్ప్ నాకు చేయగలవా అన్నారట ఆశ్చర్యంగా స్వామి. అనేసరికి చెప్పండి స్వామి అన్నారట. అనేసరికి ఏం లేదు, నువ్వు ఇప్పుడు దర్శనం అయిపోగానే అమ్మకు కాల్ చేయి, కాల్ చేసి అమ్మని నేను చెప్తున్నట్టు గట్టిగా తిట్టు నువ్వు, చేయకూడదు అని, సరేనా అన్నారట. సరే సరే స్వామి అన్నాడు. వెళ్ళి అతను కాల్ చేశాట. కాల్ చేసి ఏమిట్రా ఇట్లా కాల్ చేసామనిసరికి, ఏంటి స్వామి నేను తిడుతున్నారు ఏమైంది అనేసరికి, కరెక్ట్ నేను రాత్రి స్వామి కల్లోకి వచ్చారు, వచ్చి చెప్పారు ఇట్లా స్వీట్లు తినకూడదు అని. నేనేమో సరే అన్నాను, పొద్దున్నే వెళ్లి గుడికి వెళ్లి ప్రసాదం అని చెప్పి తినేశాను, అందుకని స్వామి నీ ద్వారా చెప్పమన్నారు అని. అసలు స్వామి చెప్పినట్టు విను, నువ్వు అట్లా తినద్దు సుమా అని చెప్పడం వల్ల, ఆ అబ్బాయితో చెప్పించడం వల్ల, మెల్లిమెల్లిగా తన అబ్బాయి చెప్పడం వల్ల, నెక్స్ట్ జనరేషన్ అబ్బాయి ఆ అమ్మ ఆవిడ వినడము, స్వామి ఇంత పట్టించుకుంటున్నా తన గురించి అనుకుని మెల్లిమెల్లిగా డయాబెటీస్ కౌంట్ తగ్గడం ఇది జరిగాయట. ఆలోచిస్తే ఎంత సర్వ్ చేస్తున్నారాయన. స్వామి చెప్పారు, ఐఎమ్ యువర్ సర్వెంట్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్, ఐఎమ్ యువర్ సర్వెంట్. ఎందుకు సర్వీస్ ఎవరికి కావాలి, ఎవరు అజ్ఞానంలో ఉన్నారో, ఎవరు జ్ఞానానికి వెళ్లాలో వాళ్లకి సర్వీస్ కావాలి. ఎవరు చేయగలరా సర్వీస్, ఎవరు కంప్లీట్ జ్ఞానంలో ఉన్నారో వాళ్లు మాత్రమే చేయగలరు. అజ్ఞానంలో ఉన్న మనం ఎవరికి సర్వీస్ చేయాలి? ఆయన జ్ఞాని కాబట్టి, ఆయనకి సంపూర్ణ జ్ఞానం కాబట్టి ఆయన అజ్ఞానంలో ఉన్నాం అన్ని జ్ఞానంలోకి తీసుకెళ్తున్నాం, అది ఆయన సర్వీస్. అందుకని ఐఎమ్ యువర్ సర్వెంట్ స్వామి అండంలో అర్థం. అది ఎక్కడి నుంచి మన లెవెల్కి వచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్ నుంచి మనం దాటించుకుంటూ వస్తున్నారు. ఒకరికి జిహ్వ వల్ల ప్రాబ్లము, ఒకళ్ళు మాట్లాడడం వల్ల ప్రాబ్లం, ఒకళ్ళకి ఈ రుచులు అని అవదరావటం వల్ల ప్రాబ్లం, ఒకళ్ళకి కోపం వల్ల ప్రాబ్లము, ఇట్లా మనందరి ప్రాబ్లమ్స్ ఇంతమంది వస్తున్నప్పుడు వాళ్ళందరివి తనవే అనుకుని ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క స్వామి అయ్యి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఆయన సత్యసాయీశ్వర నిత్య సత్య సుందర మృత్యులమై నిన్ను శరణుజొచ్చువాడమే అని అందులో రాయడం జరిగింది. కాని మనమా నిజమైన మృత్యులము, ఆయన నిజమైన సేవ చేస్తున్నారు. అందుకని ఏ పని నా వల్ల కాదు కాబట్టి స్వామి, అయినా మేము మీ వారమే స్వామి. ఇంతమంది మేము ఒకటే చెప్పగలం, మా బాంధవ్యం నీతో ఏంటి అంటే మేము మీ వారమని చెప్పుకోగలం తప్ప అంతకుమించి ఏమి. మీరు మా వారు అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ మేము మీ వారమని మాత్రం చెప్పుకోగలం స్వామి అన్న భావం అక్కడ వచ్చినప్పుడు స్వామి ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి స్టేజ్ పైకి వచ్చారు. స్టేజ్ పైకి వచ్చి అందరికీ శాలువలు అవి కప్పారు. కప్పి నా పైన శాలువ కప్పి ముఖం చాలా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ కళ్లల్లో ఆనందం స్వామి చూసినప్పుడు నాకు చెప్పలేను, అది వర్ణించలేను. ఎందుకంటే అలా కళ్ల ద్వారా ఆనందం వ్యక్తపరచడం నేను ఇంకెవరిని ప్రపంచంలో చూడలేదు. అంతగా వ్యక్తపరచగలిగిన వాళ్ళు, అంత ఆనందం స్వామి వ్యక్తపరుస్తూ కళ్లలో, స్వామి కళ్ళలో కళ్ళు పెట్టి అంటారు. చివరికి పైకి తీసుకెళ్లి చాలా చక్కగా చేశావు, అయినా మేము మీ వారమే అన్నావు కదా, అది నాకు చాలా నచ్చింది బంగారు, అలాగే ఉండు అని తట్టి వెళ్లారు. అందువల్ల ఇది నాకు ఒక మర్చిపోలేనటువంటి అనుభవము. దీని ద్వారా స్వామి చెప్తున్నది ఏంటంటే మనకి, నాకే కాదు మనందరికీ చెప్తున్న విషయం ఏమిటంటే స్వామి, స్వామే మన వారు, మనం స్వామి వారము, అందరము కూడా స్వామివారమే. మనం ఎంత తెంచుకుని వెళ్లిపోవాలనుకున్నా ఇది తెగని గాలిపటం లాంటిది. స్వామికే, స్వామి చేతిలోనే మనం ఉన్నాము. కాబట్టి ఇది గుర్తించి ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి, కానీ దాన్ని రెసిస్ట్ చేస్తూ దూరంగా ఉండడానికి మనం ప్రయత్నించకూడదు. ఇదే స్వామితో మనం బాంధవ్యము అన్న ఈ భావం చెప్పడానికి ఈ ఆ రోజు జరిగిన అనుభవం మీతో నేను పంచుకున్నాను. ఇటువంటి అవకాశం కలిగించిన స్వామికి ధన్యవాదాలు. రేడియో సేవారికి అంతేనా ధన్యవాదాలు. సాయిరాం.
శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందించారు కదూ. ఎంతో విలువైన మధురమైన స్వామి అనుభవాలను మనందరితో పంచుకున్న శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. మనందరం కూడా స్వామిపై అచంచల విశ్వాసంతో వారి సందేశాలను ఆచరిస్తూ స్వామితో మన ప్రేమ బంధాన్ని నిత్యం అనుభవిస్తూ జీవితాన్ని గడపాలని స్వామి పాదాల చెంత ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. జై సాయిరాం.